నెహెమ్య గ్రంథం 5వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు. మరియు నేను యూదా దేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకొని, అనగా అర్తహసస్త రాజు ఏలుబడియందు 20వ సంవత్సరము మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరములు అధికారిక రావలసిన సొమ్మును నేను గాని నా బంధువులు గాని తీసుకొనలేదు. అయితే నాకు ముందుగా ఉండిన అధికారులు జనుల వద్ద నుండి ఆహారమును, ద్రాక్ష రసమును, 40 తులముల వెండిని తీసుకునిచి వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారం మోపుచు వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగు చేయలేదు. ఇదియుగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయిచు వచ్చిరి. భూమి సంపాదించుకున్న వాడును కాము, ఆ భూమిని సంపాదించుకున్న వారము కాము. నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూ ఉన్న అన్య జనుల్లో నుండి వచ్చిన వారుగాక యూదులను, అధికారులను 150 మంది కూర్చి నుండిరి. నా నిమిత్తం ప్రతిదినము ఒక ఎద్దును, శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధము చేయబడిను. ఇవియుగాక కోళ్లను 10 రోజులకు ఒకమారు నానా విధమైన ద్రాక్ష రసములను సిద్ధము చేసి తిని ఈ ప్రకారం చేసినను ఈ జనుల దాశత్వము బహు కఠినముగా ఉన్నందున అధికారిక రావలసిన సొమ్మును నేను అపేక్షింపలేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమకల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప చొప్పున, మీ ప్రేమ చొప్పున అయా మా జీవిత కాలాన్ని మీరు పొడిగించి మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు. మార్చి 9వ తేదీలోనికి మమ్మను క్షేమముగా ప్రవేశపెట్టారు, మీరు భద్రపరిచారు, మీకు స్తోత్రాలు. దేవా, మీరు ఇచ్చిన కృపను బట్టి ప్రతి ఉదయకాలం నీ పాదాల వద్దకు వచ్చి నీ సన్నిధిలో గడిపి మా దినాన్ని ప్రారంభించడానికి మీరు కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు తీసుకొచ్చిన ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. అయా ఆశ కలిగి నీ సన్నిధిలో వేచి ఉండగా నీ స్వరం వినగలుటకు మా అంతరంగాలు బలపడినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నిలబడుతున్న నేను ఒట్టివాడిని మీ కృపలో బలపరచమని, మాకు అవసరమైన మాటలు దయచేసి మీరు మాహిమ పొందమని, మమ్మల్ని గొనుపరచమని మీ చేతులు మమ్మల్ని అప్పగించుకుంటూ ముందున్న సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వదకరంగా మార్చండి. ప్రతి శోధన దూరపరిచి మాహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రిల్లరా, మనం నెహెమ్య గ్రంథం నుంచి నెహెమ్య నిర్ణయాలు అని మరి గత వారం నుంచి ధ్యానాన్ని ప్రారంభించుకున్నాం. అందులో భాగంగా 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు ఆధారంగా మరి నెహెమ్య దేవుని పని కొరకు భారాన్ని తీసుకున్నవాడిగా మనం చూసాం. అక్కడ భారం లేనివాడిని కాను అన్నాడు, నాకు దుఃఖముఖము లేకుండునా అన్నాడు, నా పితరుల సమాధులు పట్టణము పాడైపోయి ఉంటే నేను ఎట్లా సంతోషంగా ఉండగలను అన్నాడు. కనుక మరి నాయకుడిగా మనకి మాదిరిగా ఉన్న నెహెమ్య, దేవుని చేత బలంగా వాడబడ్డ నెహెమ్య, పాడైపోయిన మందిర ప్రాకారాలు, పాడైపోయిన యెరూషలేము ప్రాకారాలు, పాడైపోయిన మందిర నిర్మాణాన్ని చేపట్టడానికి దేవుడు నెహెమ్యని ఎందుకు వాడుకున్నాడు? నెహెమ్య పేరు మీద ఒక గ్రంథం బైబిల్ గ్రంథంలో ఎందుకుంది అన్నప్పుడు, నెహెమ్య దేవుని పనికి ఒక మాదిరిగా, దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు, దేవుడు ఎలాంటి వ్యక్తులను, ఎలాంటి వ్యక్తుల కొరకు వెతుకుతున్నాడో, దేవుడు ఎలాంటి వారిని కావాలని ఆశిస్తున్నాడు అని మనం గ్రహించడానికి మనకు నెహెమ్య ఒక చక్కటి మాదిరిగా బైబిల్ గ్రంథంలో కనిపిస్తున్నారు. కనుక దేవుని పనిలో మరి గొప్పగా వాడబడి దేవుని చేత మరి బలపరచబడ్డ నెహెమ్య, నెహెమ్య తీసుకున్న నిర్ణయాల్లో మొదటి నిర్ణయం, నేను భారం లేని వాడిని కాను అన్నాడు. రెండవ మాట మనం ఈ ఉదయకాలం చదివిన 5:14-18 నేను స్వార్థపరుడును కాను అన్నాడు. ఈ సబ్హెడ్డింగ్స్ రాసుకుంటే మనకి రికలెక్ట్ చేసుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. నేను స్వార్థపరుడును కాను అంటున్నాడు. పిల్లరా, నెహెమ్యా ఒక అధికారి. ఏ స్థాయి అధికారి అంటే అతడు గవర్నర్ అన్న మాట ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో మనం చూడగలుగుతాం. ఆ యూద ప్రజల మీద గవర్నర్ గా నియమించబడ్డ నెహెమ్యా మరి సహజంగా ఒక అధికారి స్థాయిలో నియమించబడ్డప్పుడు అధికారికి కొన్ని ఫెసిలిటీస్ మరి ప్రభుత్వమే ప్రొవైడ్ చేయడం మనకు తెలుసు. కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలను మరి ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. మనకు తెలుసు మరి ఈ సెక్యూరిటీ స్కేలింగ్ మనకు తెలుసు. వాళ్ళని జెడ్ ప్లస్, జెడ్ కేటగిరీ, అట్లాగా కేటగిరీ వైజ్ గా వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయటం, వాళ్ళ కొరకు ప్రత్యేకంగా భవంతులు ఏర్పాటు చేయటం మనం ఎరిగిన వారిగా ఉన్నాం. అన్ని విషయాల్లో ఆ స్థాయికి తగ్గ సదుపాయాలు, ఆ స్థాయికి తగ్గ ప్రతి విధమైన ఏర్పాట్లను ప్రభుత్వం ఆ అధికారికి మరి చేయటం మనం ఎరిగిన వారిగా ఉన్నాం. అయితే దేవుని పనిలో దేవుని కొరకు నిలబడిన నెహెమ్యా మరి అందరి వల్లే నాకు రావలసిన సదుపాయాలు, నాకు రావలసిన కప్పం, నాకు కావలసిన వాటిని నేను తీసుకునే పని చేస్తాను అనేవాడిగా కాకుండా ఆయన త్యాగపూర్వకంగా పనిచేసిన వాడిగా, ఎక్కడ స్వార్థానికి ఆ చోటు ఇవ్వనివాడిగానే మనం చూస్తాం. కనుక పిల్లరా, మరి దేవుని పనిలో ఏ ఒక్క పని నీకు నాకు అప్పగించబడ్డా నెహెమ్యా వలే మనం భారాన్ని తీసుకోవటం, ఆ పని కొరకు ప్రార్థన చేయటం, ఆ పని కొరకు అంగలార్చటం, ఆ పని విషయంలో ఎక్కువగా ఆ దృష్టి కలిగి ఉండటం, భారం తీసుకుని ఉండటం అన్నది మనం చేయాల్సిన అతివారిగా ఉండవలసిన వారిగా ఉన్నాం. రెండవది మరి దేవుని పనిలో లాభాన్ని అపేక్షించేవారిగాను మన గొప్ప కొరకు, పేరు కొరకు, ప్రఖ్యాతుల కొరకు, మిగతా మనుషుల మధ్య మెప్పు కొరకు మనం దేవుని పని చేయవారిగా కాకుండా నెహెమ్యా మాదిరి ద్వారా మనం ఎలా దేవుని పని చేయాలి, మనం దేవుని పనిలో ఎటువంటి హృదయాన్ని కలిగి ఉండాలో నెహెమ్యాను దగ్గరగా చూస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ ఒక 4 మాటలను మనం చూడగలుగుతాం. ఈ 5:14 నెహెమ్యా గ్రంథం 5:14 మొదటి మాట, నెహెమ్యా జీతం కొరకు పనిచేసిన వాడు కాదు. 10:14 ఆ మాట చూస్తాం. నేను యూదా దేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకొని, అనగా అర్థశస్త రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరము మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరాలు ఒక్క నిమిషం ఆ 12 సంవత్సరాలు 12 సంవత్సరాలు అధికారికి రావలసిన సొమ్ము. అదేమి అన్యాయపు సొమ్మేం కాదు, అదేమి దౌర్జన్యంగా తీసుకునేది కాదు, అది రైట్. ఆ అధికారి స్థాయిలో ఎవరున్నా సరే వారికి చెందాల్సిన సొమ్ము, వారు తీసుకునే జీతం, ఆ స్థాయి అధికారి పొందవలసిన జీతం, అది 1 నెల 2 నెలలు కాదు, 12 సంవత్సరాలు జీతం నేను తీసుకున్న వాడిని కాదు అంటాడు. నేను గాని నా బంధువులు కాని తీసుకోలేదు అంటాడు పిల్లరా. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన మాట, నెహెమ్యా జీతగాడు కాదు. నెహెమ్యా దేవుని పనిలో జీతగాడు కాదు. జీతం కొరకు పనిచేయటం, లాభం కొరకు పనిచేయటం, ఏదో కలుగుతుందని ఏదో మిగులుతుందని నిజంగా మరి ఈ దినాల ఆ సేవ కమర్షియల్ అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. సేవ అనక ఒకనాడు చావు అన్నారు, నేడు సేవ అంటే సుఖాలు అంటున్నారు. అవును, కనుక దేవుణ్ణి సేవలో దేవుణ్ణి సేవకుడుగా ఎలాంటి దృక్పథాన్ని కలిగి ఉండాలంటే, ఇగో ఎట్టి పరిస్థితుల్లో కూడా జీతగాడు కాకూడదు, జీతం కొరకు పనిచేయవాడు కాకూడదని దేవుని వాక్యంలో నహమ్య మాదిరిని మనం చూస్తా ఉన్నాం. రెండవ మాట కింద 15వ వచనాన్ని మనం చదువుకుంటే, అయితే నాకు ముందుగా ఉండిన అధికారులు జనుల వద్ద నుండి ఆహారము ద్రాక్షారసము 40 తులముల వెండి తీసుకుని వచ్చిరి, వారి పనివారు సహా జనుల మీద భారం మోపుచు వచ్చిరి, అయితే దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. రెండవ మాట అక్కడ మనం చూస్తున్నాం, దేవుని భయం కలిగిన వాడిగా ఉండాలి. ముందున్న వారంతా కూడా జీతాలు తీసుకున్నారు, జీతాన్ని దాటి లంచాలు కూడా తీసుకున్నారు, దోచుకున్నారు, కూడగట్టుకున్నారు, సంపాదించుకున్నారు అన్న మాటలు అక్కడ చూస్తున్నాం. నాకు ముందున్న అధికారులు వారు అలాగే తీసుకున్నారు, అధికారులు కింద ఉన్నవారైతే వారు మరింతగా దోచుకున్నారు, మరింత భారాన్ని మోపారు అన్న మాట మనం చూస్తున్నాం. నహమ్య జీతగాడు కాదు, నహమ్య సేవకులు కాని నహమ్య కాని ఎన్నడెన్నడూ దౌర్జన్యం చేసిన వారు కాదు, దోచుకున్నవారు కాదు. 17వ వచనంలో భూమి సంపాదించుకున్న వారము కాము అన్నాడు, భూమిని సంపాదించుకున్న వారు కాము అన్నాడు. ఒకవేళ క్యాష్ కాకపోతే, లిక్విడ్ క్యాష్ కాకపోతే ఏదో ఒక గిఫ్ట్, ఏదో ఒక గిఫ్ట్ కింద ఏదో ఒకటి రాయిపించుకోవడం, ఏదో ఒకటి పొందుకోవటం అన్నది లోకంలో చూస్తున్నాం అధికార దుర్వినియోగం అంటాం. సంఘాల్లో చూస్తున్నాం అది కానుకల రూపంలో వచ్చిన వాటిని మరి దేవుని పరిచర కొరకు కాకుండా మరి డైవర్ట్ చేయటాన్ని మనం చూస్తున్నాం. అయితే నహమ్య అలాంటి వాడు కాదు, అతడు ఆ జీతగాడు కాదు, అతడు ఏ దోపుడు సొమ్మును ఏ భూభాగాన్ని ఆశించి దేవుని పని చేసిన వాడు కాదు. అతడు మాత్రమే కాదు, అతని కింద ఉన్న వారందరూ కూడా మరి అలాగే ఉన్నారు అన్న మాట దగ్గర నహమ్య ఎంత మాదిరి తన సేవకులకు చూపించాడు. తన సేవకులు నాయకుడు సరిగ్గా ఉన్నప్పుడు తప్పకుండా సేవకులు కూడా సరిగ్గా ఉంటారుగా. తన సేవకుల్లో ఒకరు కూడా మరి ఈ తప్పిదం చేయలేదు అన్న మాట దగ్గర ఎలాంటి మాదిరిని మరి కింద సేవకులు నహమ్య దగ్గర నేర్చుకున్నారో మనం గమనించగలుగుతున్నాం. 16 వచనానికి వెళ్తే, ఒకటి జీతం తీసుకోలేదు, దోచుకున్నవాడు కాదు, పైగా 16 వచనం మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది, ఇదియుగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయుచు వచ్చిరి అన్నాడు. అంటే నహమ్య కష్టపడి పనిచేస్తున్నాడు, నహమ్య సేవకులు కూడా కష్టపడి పనిచేస్తున్నారు, వారు కష్టం చేస్తున్నారు. గవర్నర్ స్థాయిలో అతడు పనిచేయాలా, అతని కింద ఉన్న వారంతా పనిచేయాలా, అజమాయిషీ చేస్తే సరిపోతుందిగా, సూపర్వైజింగ్ చేస్తే సరిపోతుంది కదా, నడుం మీద చేతులు పెట్టుకొని ఏ అది చేయి ఇది చేయని చెప్పేసి డైరెక్షన్స్ ఇస్తే సరిపోతుందిగా. దేవుని పనిలో మొదటి మాదిరి మనమే. ఏ పనైనా ఎవరో ఒకరితో చేపించడం కొరకు ఎవరికో ఒకరికి చెప్పేవారుగా కాకుండా అది ప్రభు పని, అది నాకు దక్కిన భాగ్యం, ఆ పని నా స్వహస్తాలతో నేను చేయటం నాకు ఆశీర్వాదం అని స్పృహ కలిగిన వారుగా మరి దేవుని సేవకులు దేవుని బిడ్డలు ఉండాలని దేవుని వాక్యంలో మనం మాదిరి చూస్తా ఉన్నాం. అతడు కష్టపడి పనిచేశాడు, అతని సేవకులు కూడా కష్టం చేసిరి అన్న మాట దేవుని వాక్యంలో చూస్తున్నాం. అతడు జీతాన్ని ఆశించిన వాడు కాదు, అతడు దోపుడు సొమ్మును కాని భూభాగాన్ని కాని ఆశించిన వాడు కాదు. అతడు పైగా కష్టపడ్డవాడు, తన దగ్గర ఉన్నవాడిని కూడా కష్టపెట్టినవాడు అని మనం చూస్తున్నాం. కిందకొస్తే 17-18 వచనాల్లో ఇలా చూస్తాం, నా భోజనపు బల్ల వద్ద మా చుట్టూ ఉన్న అన్యజనుల నుంచి వచ్చిన వారు గాక యూదులను అధికారులను 150 మంది కూర్చుని ఉండిరి. తాను జీతం తీసుకోవట్లేదు, తన కిందన్న వారందరిని పోషించాల్సిన బాధ్యత నహమ్యదే. అది కాకుండా అడిషనల్ గా 150 మంది యాడ్ అయ్యారు. టిఫిన్ కి 150 మంది యాడ్ అవుతారు, లంచ్ కి 150 మంది యాడ్ అవుతారు, డిన్నర్ కు 150 మంది యాడ్ అవుతారు. మిగతా అధికారుల కోసం ఆయన మాట్లాడుతున్నాడు. నా భోజనపు బల్ల వద్ద మా చుట్టూ ఉన్న అన్య జనుల నుంచి వచ్చిన వారు గాక యూదులను అధికారులను 150 మంది కూర్చునుండి నా నిమిత్తం ప్రతి దినము ఒక యుద్ధ శ్రేష్టమైన 6 గొర్రెలు సిద్ధం చేయబడెను. ఇవిగాక కోళ్లు కూడా సిద్ధం చేయబడ్డాయి. నెహమ్య కోసమే ఇవన్నీ, నెహమ్య ఒక్కడు తిన్నానికంటే కాదు కాదు, పేరు నెహమ్యది. నెహమ్య పని వారికి, నెహమ్య వద్దకు వచ్చిన అన్యజనుల అధికారులకి, యూదులకి అందరి కొరకు ప్రతిరోజు ఒక యుద్ధ 6 గొర్రెలు కోళ్లు ప్రతిరోజు కూడా అవి ఆహారంగా సిద్ధం చేయబడేవి. ఎంత ఖర్చో, ఎంత ఖర్చో. జీతం తీసుకోలేదు, ఏ లాభం ఆశించలేదు, తన స్వహస్తాలతో కష్టపడి పనిచేస్తున్నాడు, తన కిందన్న వారందరితో పని చేపిస్తున్నాడు, పైగా తానే వచ్చిన వారందరికీ ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్నాడు, ఆహారాన్ని సిద్ధం చేస్తున్నాడు, పెద్దలను పోషిస్తున్నాడు అన్న మాటలు మనం చదువుతున్నాం. 18 వచ్చిన 2వ భాగంలో, ఈ ప్రకారముగా చేసినను నా జనుల దాస్యత్వం బహు కఠినముగా ఉండినందున అధికారిక రావలసిన సొమ్మును నేను అపేక్షింపలేదు అంటున్నాడు. అధికారికి న్యాయబద్ధంగా రావలసిన సొమ్ము వద్దు అనుకున్నాను, నా ప్రజలే కష్టంలో ఉన్నారు, వారి మీద నేను భారం మోపలేను, వారిని కష్టపెట్టలేను, వారి దగ్గర ఏమీ ఆశించలేను, నాకొద్దు అన్న నిర్ణయం కలిగిన వాడిగా నహమ్యను చూస్తున్నాను. పిల్లరా, దేవుడు చూసే మనసు, దేవుడు కోరుకునే వ్యక్తిత్వం, దేవుడు కోరుకునే నాయకత్వం, దేవుడు ఎవరికి పగ్గాలు అప్పచెప్తాడు, దేవుడు ఎవరిని తన పని కొరకు వాడుకుంటాడు, దేవుడు ఎవరిని ఎంపిక చేసుకుంటాడు అన్నది నహమ్యను చూస్తూ ఉంటే మరి మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. చాలా మంది మనలో ఈ ఆశ కలిగిన వారుగా ఉంటాం. తప్పేం కాదు, నాకు నాయకత్వం కావాలి, నేను ఈ కార్యం చేస్తాను, నేను నిలబడతాను, దేవుని పని చేయడం భాగ్యం, దేవుని పక్షంగా నిలబడడం వరంగా మనం భావించి ముందుకు రావటం చాలా మంచిది, ముఖ్యంగా ఈ పరిచర్కి చాలా అవసరం. అయితే దేవుని వాక్య ప్రమాణాల్లో నహమ్య లాంటి నిస్వార్థ పరులుగా మనం ఉండటం అది సహవాసానికి మంచిది, అది అనేక మందికి మాదిరి, అది మనకు ఆశీర్వాదం. ఏ లాభం ఉంది, ఏ లాభం లేదు, నేను ఎందుకు పనిచేయాలి అని అనుకుంటే నహమ్య కింద 19వ వచనంలో ఒక చక్కటి మాట మనం చూస్తాం. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారమును బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము అన్నాడు. అతడు దేవుని వద్ద తప్ప మనుషుల వద్ద ఏమి ఆశించిన వాడు కాదు. అతడు దేవుని వద్ద తప్ప మనుషుల వద్ద ఎన్నడెన్నడు తన అవసరత తీర్చమని అడిగినవాడు కాదు. మనం చేసిన ప్రతి దానికి నిత్యత్వంలో మనం పొందుకునేది శాశ్వతం నిలిచిపోయేది. మనం పొందుకునేది చాలా గొప్పది కనుక ప్రభు నమ్మకస్తుడు, ఆయన శ్రీమంతుడు, ఆయన సర్వ సమృద్ధి కలిగిన వాడు, ఆయన గుప్పులు విప్పి మన అవసరతలు మన కోరికలు తప్పకుండా భూమి మీద తీర్చేవాడు, పరమందు మన కొరకు గొప్ప బహుమానం సిద్ధి చేయవాడు. మనుషుల వద్ద జీతగాళ్ళుగా మనం పనిచేస్తే, మనం చేసిన పనికి మనుషుల వద్దే మనం ఆశిస్తే, దేవుని వద్ద వి విల్ గెట్ నథింగ్. ఏం పొందుకోలేం. కనుక వద్దు మనుషుల దగ్గర, ప్రభువా నువ్వు జ్ఞాపకం చేసుకుంటే చాలు అంటున్నాడు నెహెమ్య. మొదటి అధ్యాయము నెహెమ్య గ్రంథం 1-2 వచనాలు మనం చదివితే, నెహెమ్య గ్రంథం 1-2 వచనాలు మనం చదివితే, హకల్య కుమారుడైన నెహెమ్య యొక్క చర్యలు 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులలో హనానియను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదును గూర్చి యెరూషలేమును గూర్చి నేను వనడగగా అన్నమాట చూస్తున్నాం. ఎక్కడున్నాడు, ఏ స్థాయిలో ఉన్నాడు, ఏం కలిగి ఉన్నాడంటే చాలా శ్రేష్టమైన స్థాయిలో ఉన్నాడు. రాజ అంతఃపురంలో ఉన్నాడు, రాజుకు అతి ప్రియుడుగా ఉన్నాడు. 11వ వచనంలో చివరి మాటలాడ, నేను రాజుకు గిన్నె అందించు వాడినై ఉంటిని. పార్శిక రాజులు బానిసలైన యూదులను ఎందుకు చేర్చుకుంటారు? ఒకవేళ చేర్చుకున్నా పనపు చెప్పినా ఏదో దాశత్వం దాశరికం వలె ఏదో చిన్న పనులకు చెప్తారు. కానీ మరి నెహెమ్య పట్ల రాజుకున్న నమ్మకం ఏంటో, ఈ నమ్మకస్తులైన నెహెమ్యను దేవుడు ఎంతగా హెచ్చించాడో మనం చూస్తాం. రాజుకి పర్సనల్ సెక్రటరీగా, రాజు అన్నపానాల మీద అధికారిగా ఆ నెహెమ్య చెబితేనే రాజు భోజనానికి ఉపక్రమించేవాడు. నెహెమ్య మాట్లాడకపోతే, లేకపోతే నెహెమ్య టెస్ట్ చేయకపోతే రాజుకు ఫుడ్డే లేదు. అలాంటి నమ్మకమైన స్థానంలో నెహెమ్య నిలబడ్డాడు. తను శూషాను కోటలో ఉన్నాడు, తనకి అన్ని విధాలుగా మంచిది, తనకు అన్ని విధాలుగా హోదా విషయంలో, అధికార విషయంలో, ధనం విషయంలో, గుర్తింపు విషయంలో, అన్ని విషయాల్లో అది సరైన స్థానం. అయితే నెహెమ్య శూషాను కోటలో అక్కడే పాతికిపోవాలనుకున్నవాడు కాదు, నా పితరుల పట్టణము, నా దేవుని పట్టణము ఎట్లా ఉందని మరి వచ్చిన వారిని అడిగినప్పుడు వారు ఏం బాలా, ప్రజలు అవమానంలో ఉన్నారు, పట్టణ ప్రాకారాలు పడగొట్టబడ్డాయి, బిక్కుబిక్కుమనుకుంటూ ప్రతిరోజు గుండెను గుప్పెట్లో పెట్టుకొని వారు బ్రతుకుతూ ఉన్నారు అన్న మాట వినగానే, నేను బాగున్నాను కదా, వాళ్ళు బాగోపోతే నాకేంటి అనుకున్నవాడు కాదు. నాకెందుకు పట్టింది, నాకెందుకు వచ్చింది, లేనిపోని టెన్షన్స్ అన్ని నాకెందుకులే అనుకున్నవాడు కాదు. కనుక నెహెమ్య స్వార్థపరుడు కాదు. పిల్లరా, దేవుని పని ఎలా చేయాలి, దేవుని కొరకు ఎలా నిలబడాలి, దేవుని పనిలో ఇతరులకు మనం ఏ మాదిరి చూపించాలి అన్నదానికి చక్కటి ఉదాహరణగా నెహెమ్యను మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ముందుకు వెళ్తే సమూయేలు 12వ అధ్యాయంలో నాయకుడిగా, ప్రవక్తగా సమూయేలు యొక్క మాదిరిని మనం అక్కడ చూడగలం. 12వ అధ్యాయం 3-5 వచనాలు చదువుతా ఉన్నాను. ఇదిగో నేనున్నాను, నేను ఎవని ఎద్దునైనా తీసుకుంటున్నా, ఎవని గార్ధమునైనా పట్టుకుంటున్నా, ఎవనికైనా అన్యాయం చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవరు యుద్ధనైనా లంచం పుచ్చుకుంటున్నా, అలాగ చేసినడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాడి ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలకవలను, అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నిత్తునెనను. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధైనను చేయలేదు, ఏ మనుషుని యొద్ద గాని నీవు దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పగా అతడు అట్టిది నా వద్ద ఏదియు మీకు దొరకదని యెహోవాయు ఆయన అభిషేకం చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారు అని చెప్పినప్పుడు సాక్షులే అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. ఎంత చక్కటి మాదిరి, ఎంత చక్కటి మాదిరి సమూయేలు ప్రవక్తలో మనం చూస్తున్నాం. అతడు ప్రవక్తగా నియమించబడ్డప్పుడు ఎన్నో అవకాశాలు సంపాదించుకోవడానికి, అతడు ప్రవక్తగా ఉన్నప్పుడు ఎన్నో అవకాశాలు అతనికి వచ్చినా దాన్ని అవకాశంగా ఎన్నడూ భావించిన వాడు కాదు. ఇది మంచి అవకాశం, దీన్ని కోల్పోతే నష్టపోతాను, ఇది తప్పే కాదు సంపాదించుకోవడానికి ఇది మంచి సమయం అని ఎన్నడూ భావించిన వాడు కాదు. సవాలుతోటి అతను మాట్లాడుతున్నాడు, సవాలుతోటి మాట్లాడుతున్నాడు. నేను ఏదైనా మీ దగ్గర ఆశించానా చెప్పండి, ఏదైనా సంపాదించుకున్నానా, ఏదైనా కూడబెట్టుకున్నానా, ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి అంటే జనమంతా మరి ఏకకంఠంతో అంటున్నారు, ఏ అన్యాయం, ఏ బాధ, నువ్వు ఎన్నడెన్నడూ చేసిన వాడు కాదు అన్నప్పుడు నా దగ్గర ఏది నీకు దొరకదు, భూతద్దం పెట్టుకొని చూసినా నా దగ్గర ఏది నీకు దొరకదు అన్నాడు. దయచేసి ఉదయకాల సమయంలో ఈ వాక్యం అంటున్నా, నీవు నేను మనం దేవుని పనిలో అలాంటి యథార్థత కలిగి ఉండడానికి తీర్మానం చేసుకోవటం దేవుడు మనల్ని వాడుకోవడానికి కారణమవుతుంది. మనం వెంబడిస్తున్న నాయకులు అలాంటి వారైతే వారిని వెంబడించటం మనకి అది ఒక చక్కటి మాదిరి అవుతుంది. కనుక సమూయేలు దగ్గర ఆ మాదిరి చూస్తున్నాం, నెహెమ్యా దగ్గర ఆ మాదిరి చూస్తున్నాం, ఆ మాదిరి మనం చూస్తున్నాం. పిల్లరా, ఆ పౌలు దగ్గర కూడా ఆ మాదిరి మనం చూస్తాం. అపోస్తుల కార్యాల గ్రంథం, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం, ముప్పై ఒకటో వచనం నుంచి మనం చదువుకోవాలి. కావున నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు ఉడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెబుతినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండు. ఏమన్నాడు ఆయన? దేవుని పరిచర్లో భారం కలిగి ప్రార్థన చేసిన వాడుగా పౌలును మనం చూస్తున్నాం. 3 సంవత్సరాలు ప్రార్థించాడు. ఎలా ప్రార్థించాడు? కన్నీళ్లు విడిచిచ్చు ప్రార్థించాడు. అలాగే మరి భారంతో ప్రతి మనుషునికి అతడు బోధించాడు అని చెప్తున్నాడు. కిందకు వచ్చేసరికి 33వ వచనంలో ఇలా అంటాడు, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. వెండి బంగారాలు, వెలగల వస్త్రాలు వాటి కొరకు అతడు పనిచేసిన వాడు ఎన్నడెన్నడూ కాదు. పౌలు ఎలాంటి చక్కటి మాదిరి చూపించాడు, ఏం ఆశించలేదు. పైగా 34లో అంటాడు, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవి. నేను తీసుకోలేదు, పైగా నేను కష్టం చేశాను అన్నాడు. మీరు ఇలాగున ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనియు పుచ్చుకున్నట కంటే ఈచుట ధన్యం అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునవలనియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపుతునని చెప్పాను. అతడు ఇలాగ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. ఎంత నమ్మకమైన నాయకుడు. ఆ ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలతో మాట్లాడుతూ ఉంటే, నేను ఆశించానా? లేదు. నేను దోచుకున్నానా? లేదు. నేను కష్టపడి మీతో పనిచేయలేదా? అవును, కష్టపడే మాతో పనిచేసావు, కష్టపడే మాతో పనిచేసావు. నాతో పాటు నాతో ఉన్నవారి కొరకు నా కొరకు కూడా ఇదిగో నా చేతులు కష్టం చేశాయి అన్నమాట మనం పౌలు మాటలుగా చదువుతా ఉన్నాం. కనుక పౌలు అదే మాదిరి చూపించాడు. నెహెమ్యాను వాడుకున్న దేవుడు, సమూయేలును వాడుకున్న దేవుడు, పౌలును వాడుకున్న దేవుడు ఏం కావాలని కోరుకుంటున్నాడు, నీ నుంచి నా నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడు, దేవుడుకు ఎవరు కావాలి, దేవుడు ఎలాంటి వారి కొరకు వెతుకుతా ఉన్నాడో వాక్యంలో మనం చూస్తున్నాం. పిల్లరా, అందరూ పడిపోయేది ఇక్కడే, అందరూ తేలిపోయేది ఇక్కడే. సేవకులు, నాయకులు, విశ్వాసులు అంతా ప్రారంభించినప్పుడు మంచి ఆదర్శాలతో ప్రారంభిస్తారు. ఒక ప్యాషన్తో, ఒక భారంతో, నేను దేవుని కొరకు చాలా చేయాలి, దేవుని కొరకు ఎంతైనా చేయాలి, దేవుని కొరకు చేసి తీరాలి, దాని కొరకు నా ప్రాణం పోయినా పర్వాలేదన్న ఆ కమిట్మెంట్ తోటే మరి దేవుని పనికి పూనుకుంటారు. అయితే అయితే ఎర, అయితే వల, చిక్కులు పెట్టే వలగా, అయితే ఎరగా ధనం మన కళ్ళ ముందు కనబడుతుంది, బంగారం మన కళ్ళ ముందు కనబడుతుంది, వెలగల వస్త్రాలు మన ముందు కనబడుతున్నాయి. చాలా మంది వాటిని ఆశించి తమ దర్శనాన్ని కోల్పోయినవారు, వాటిని ఆశించి దేవుని చేత తృణీకరించబడ్డవారు. అక్కడ వారు కల్తీ అని, వారు అనర్హులని వారు తేలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకోవాలి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుంటే, దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పైవస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, ఇదిగో నా డేరాల మధ్య అవి భూమిలో దాచిబడి ఉన్నవి, ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతా ఒప్పుకొనెను. ఆకాను కోసం మనం చదువుకుంటున్నాం, ఆకాను కోసం మనం చదువుకుంటున్నాం. ఎంత చెడ్డ మాదిరి, ఆ వెండి బంగారాలు వెలగల వస్త్రాల వద్ద వారి విశ్వాసం ఎలా తీరిపోతున్నారో, ఎలా వారు కల్తీగా పూర్తవుతున్నారో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ఈ ఉదయకాలం దేవుని పనిలో స్వార్థం, దేవుని పనిలో ఏదో ఒక దాన్ని ఆశించటం, ధనాన్ని ఆశించటం, అధికారాన్ని ఆశించటం, డబ్బును ఆశించటం, సుఖాలను ఆశించడం మన దేవుని పనికి ఎంత మాత్రం రాకూడదని దేవుని వాక్యంలో మనం మాదిరి చూస్తా ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-21వ వచనాలు మనం చదువుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-21వ వచనాలను మనం చూస్తే, అక్కడ మనకు నేర్పించబడుతున్న శ్రేష్టమైన మాట 2వ అధ్యాయం 20-21వ వచనాలు చదువుకుంటే, మీ క్షేమం విషయమే నిజముగా చింతించేవాడు అతని వంటి వాడెవడును నా వద్ద లేడు. పౌలు తిమోతి కోసం రాస్తూ ఇలా అంటున్నాడు, తిమోతిని మీ వద్దకు పంపడానికి నేను ఉద్దేశించాను అంటూ ఇలా అంటున్నాడు, మీ క్షేమం విషయమై, ఫిలిప్పీలో ఉన్న ఆ సంఘం విషయమై, ఫిలిప్పి పట్టణంలో ఏర్పాటు చేయబడ్డ ఆ పరిచర్య విషయమై, అతడు ఎలాంటి వాడట, అతడు ఎలాంటి వాడట, మీ క్షేమం విషయమై నిజముగా చింతించేవాడు అతని వంటి వాడన వద్దలేడు. అందరూ తమ సొంత కార్యాలు చూచుకుంటున్నారు గాని యేసుక్రీస్తు కార్యాలు చూడరు. అందరు బిజీ, అందరికి పనిపాట్లు ఉన్నాయి, అందరు చాలా విషయాల్లో తలమునకలు అయిపోయి ఉన్నారు, అందరు చాలా విషయాల్లో తలమునకలు అయిపోయి ఉన్నారు. అందరికి సొంత ఎజెండాలు ఉన్నాయి, సొంత పనులు ఉన్నాయి, అందరు సొంత కార్యాలు చూసుకుంటున్నారు. అయితే తిమోతి సంఘం కొరకు చింతించేవాడుగా, అయితే పౌలు సంఘం కొరకు చింతించేవాడుగా ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అందరితో పాటు తిమోతి ఒక్కడు కాదు, అందరితో పాటు పౌలు ఒక్కడు కాదు, అందరి వల్ల వారు ఉన్నవారు కాదు. నాలుగో వచనం చూద్దాం, అదే 2వ అధ్యాయం ఫిలిప్పి 2:4 మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యాలు కూడా చూడవలను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండటి, ఆయన చూపించిన మాదిరి అదే కదా, యేసు క్రీస్తు ప్రభు చూపించిన మాదిరి అదే కదా. ఆయన ఇతరుల కొరకు ఆలోచించమంటున్నాడు. అదే మాదిరి ప్రభు చూపించినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే చెడ్డ మాదిరి 3వ అధ్యాయం, అదే ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయం 17-19 మనం చదువుకుంటే, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి ఉన్న ప్రకారముగా నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొని చున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచ్చు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. దేని కొరకు వారు సేవ చేస్తున్నారు? వారి కడుపే వారి దేవుడు. పొట్ట కొరకే భక్తి కొరకే భక్తి చేస్తున్న జనులు అంటున్నాడు. పొట్ట కొరకే వారు సేవ చేస్తున్నారు, వారు కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందుంది. మనం పరలోక పౌరులుగా, పరలోక రాజ్య వారసులుగా, పరలోక రాజ్య వారసులుగా జీవించాల్సింది. పోయి వారి కడుపే వారి దేవుడు. సిలువకు శత్రువులు, సిలువకు శత్రువులుగా వారు ప్రవర్తిస్తున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రభు ముందు ప్రియదయ్యారా, యువతీ కాల సమయంలో దేవుని వాక్యం మన హెచ్చరిస్తూ ఉందిగా. యువతీ కాల సమయంలో మరి నాయకుల మాదిరి మన ముందు ఉంచబడి ఉండగా, నెహెమ్యా మాదిరి మనం చూసాం, సమూయేలు మాదిరి మనం చూసాం, పౌలు భక్తుని యొక్క మాదిరి మనం చూసాం, ఆకాను యొక్క చెడ్డ మాదిరి, ఆకాను యొక్క చెడ్డ మాదిరి మనం చూసాం. అందరూ తప్పిపోయేది అక్కడే, అందరూ వలలో పడిపోయేది అక్కడే, అందరూ తమ దర్శనాన్ని కోల్పోయేది అక్కడే. ఎక్కడా? వెండి బంగారాలు, వెలగల వస్త్రాలు, వెండి బంగారాలు, వెలగల వస్త్రాల వద్ద అందరూ తమ తమ దర్శనాన్ని కోల్పోతూ ఉండగా, మరి ప్రభునందు పిల్లరా మనం ఎలాగున్నాం? మన దేవుని పని ఎలా చేయాలి ఒకసారి తీర్మానం చేసుకోవడం ఎంతైనా మంచిది. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 26వ వచనంలో ఇలాంటి మాట వింటాం. ఎలీషా తన సేవకుడైన గెహజీని గద్దిస్తూ ఆయన మన అందరికి చెప్తా ఉన్న శ్రేష్టమైన మాట 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనంలో ఇలాంటి, అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? జ్ఞాపకం రాలేదా? ఎందు కొరకు ఆయన పిలిచాడో నీకు అర్థం కాలేదా? ఏ పని కొరకు నువ్వు నియమించబడ్డావు నీకు అర్థం కాలేదా? ఎందుకొరకు నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చాడో నీకు అర్థం కాలేదా అని మరి ఎలీషా ప్రశ్నిస్తా ఉన్నాడు. అంటూ ఇలా అంటాడు, ద్రవ్యమును వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాశాదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? ఇది సమయమా? వాటి కొరకు వెంపర్లాడు, వాటిని సంపాదించుకోవటం, వాటిని కూడబెట్టుకోవడానికి ఇది సమయమా అంటున్నాడు. కనుక చెడ్డ మాదిరిగా ఆఖాను మనకు కనబడుతున్నాడు, చెడ్డ మాదిరిగా గాజీ మనకు కనబడుతున్నాడు. ఆశించిన ఆఖాను ఏమాయను? ఆకోరు లోయలో రాళ్లతోటి సమాధి కట్టబడింది. రాళ్ళు రువి అతన్ని, అతని కుటుంబ సభ్యులందరూ కూడా సమూలంగా నాశనం చేయబడ్డారు. ఆశించిన నయమాను ఏమాయను అని మనం చదివితే అతనికి
అతని తరతరాలకి కుష్టు రోగము శాపంగా వచ్చినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. దేవుని పనిలో నమ్మకత్వాన్ని ఆయన ఘనపరుస్తాడు. దేవుని పనిలో అపనమ్మకత్వం ఆయన ఉగ్రతను రుచి చూడాల్సి వస్తుంది. దేవుని పనిలో మాదిరిగా మనం ఉండాలి తప్ప చెడ్డ మాదిరి ఎంత మాత్రం కానే కాకూడదు. ఎంత మాత్రం చెడ్డ మాదిరి మనం చూపించకూడదని దేవుని వాక్యం సెలవిస్తుండగా ఈ ఉదయకాల సమయంలో అంతరంగాన్ని పరీక్ష చేసుకుందాం. ప్రభు కొరకు నిలిచి ఉండడానికి మనం ఇష్టపడదాం. ప్రభు పనిలో మనం ఏది ఆశించకుండా, జీతం ఆశించకుండా, అదనపు సొమ్ము ఆశించిన వారుగా మనం ఉండాలి. ప్రభు పనిలో మనం కష్టపడి పనిచేయవారుగా ఉండాలి. ప్రభు పనిలో ఇతరులను పోషించేవారుగా ఉండాలి తప్ప ఇతరుల చేత పోషించబడాలని ఆశోధనకు ఎంత మాత్రం అవకాశం అవటం మంచిది కాదు అని జ్ఞాపకం చేస్తున్నాను. నాహమ్యా నిర్ణయాల్లో నేను స్వార్థపరుడుగా ఎన్నడెన్నటికీ ఉండను అన్న నిర్ణయం తీసుకున్నట్లుగా మనం కూడా నిర్ణయం తీసుకోవటం మంచిది. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించింది గాక.
ఆమేన్. వాక్యాన్ని అందించినటువంటి మహేశ్వర్ గారికి ప్రత్యేక వందనాలు.